అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం కొచ్చర్లకోట ఎస్వి నరసింహారావు గారు రాసిన నాన్న తన కష్టం కనపడనీయలేదు, నేను అర్థం చేసుకోలేకపోయాను అనే ఒక చిన్న కథ విందాం. నా పిల్లలకి కొత్త సంవత్సర బహుమతిగా ఇంత పెద్ద షాక్ ఇవ్వాల్సి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. వాళ్ళకి ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. అంతెందుకు ఈ వార్త ఇంకా నా శ్రీమతి చెవినే వేయలేదు. నేను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని, మంచి కంపెనీ, చాలా మంచి జీతం, అంతా ఒక పద్ధతి ప్రకారం నడిచిపోతోంది అనుకుంటూ ఉంటే మా కంపెనీ వాళ్ళు కూడా రెసిషన్ బూచిని చూపించి ఎక్కువ జీతం తీసుకునే ఎంప్లాయీస్ని కొంతమందిని ఇంటికి పంపించే క్రమంలో నన్ను కూడా వచ్చే నెల నుంచి రావక్కర్లేదు అని చెప్పేశారు. నేను అస్సలు ఊహించని పరిణామం. మిగతా విషయాలు అన్నీ పక్కన పెట్టేస్తే వెంటనే గుర్తొచ్చింది మాత్రం మా పిల్లలకి నేనిచ్చిన మాటే. జీతం రాకపోతే ప్రతి నెల నా కమిట్మెంట్లు ఎలా మీట్ అవ్వాలి అనుకునే ఈ పరిస్థితుల్లో మా ఫ్యామిలీ ఎప్పటినుంచో ప్లాన్ చేసుకున్న సింగపూర్, మలేషియా, బాలీ ట్రిప్కి అడ్వాన్స్ కట్టడానికి సమయం దగ్గర పడింది. మొదటిసారి వాళ్లని ఫారెన్ తీసుకువెళ్తున్నాను. వాళ్లు లైఫ్లో ఆ అందమైన అనుభవం మర్చిపోకూడదు అని నా ఉద్దేశం. అందుకే పిల్లలతో కలిసి నెట్లో సెర్చ్ చేసి వాళ్లని ఎగ్జైట్ చేసి మరీ చాలా ప్లాన్స్ వేసుకున్నాము. పాపం మొదటి నుంచి నా భార్య మనస్విని అడ్డం పడుతూనే ఉంది, అంత హైఫై ట్రిప్ మనకి వద్దని. నేను పిల్లల గురించి ఇంతగా ఆలోచించడానికి కారణం నేను చిన్నప్పుడు ఎదుర్కొన్న పరిస్థితులే. మా నాన్న స్కూల్ టీచరు, ప్రైవేట్లు కూడా చెప్పేవాడు. అయినా ఎప్పుడూ ఒక రూపాయి ఖర్చు పెట్టాలంటే కూడా ఊ అనేవాడు కాదు. నిజం చెప్పాలంటే చిన్నతనంలో నాకైతే ఏ సరదా తీరలేదు. నాకు ఒక అక్క, తను ఏదీ అడిగేది కాదు. నేనే ఎక్కడికైనా వెళ్దామని, మంచి బట్టలు కావాలని, సైకిల్ కావాలని అమ్మ దగ్గర మారం చేసేవాడిని. పాపం అమ్మ ఏమీ చెప్పలేక, నన్ను ఊరుకోబెట్టలేక సతమతమయ్యేది. సినిమా అంటూ 4-5 సార్లు గోల చేశాక నన్ను తన డొక్కు సైకిల్ ముందు కూర్చోబెట్టుకుని తీసుకెళ్లి బెంచ్ టికెట్ కొని సినిమా చూపించేవాడు నాన్న. ఇంటర్వెల్లో వేరుశనక్కాయలు కొని పెడితే నాకు పండగే. మళ్లీ తను కొనుక్కునేవాడే కాదు. నాకు ఆయనది మహా పిసినిగొట్టుతనం అనిపించేది. పాపం అమ్మ అక్క చూసిన సినిమాల్ని అయితే వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. అమ్మ అంటే ఎంత జాలి వేసేదో, నాన్నంటే అంత చిరాకు ఏర్పడిపోయింది నాకు. డబ్బుతో ముడిపడ్డ ఏవి మాతో చేయనిచ్చేవాడు కాదు. రాను రాను చిరాకొచ్చి అసలు అడగడమే మానేశాను. తప్పనిసరి పరిస్థితుల్లో అమ్మతో చెప్పేవాణ్ణి. అమ్మే వారది నాకు నాన్నకి. ఇప్పుడు ఇద్దరూ లేరు జ్ఞాపకాల్లో తప్పితే. ఇక మరునాడు నేను అస్సలు అనుకోని ఫోనొచ్చింది. దానితో కాకినాడకు వెళ్ళక తప్పలేదు. హోటల్లో దిగి తయారయ్యి 10 అయ్యేసరికి మా ఇంటి దగ్గర ఉన్నాను. ఏదో పేరం వచ్చిందట కదా బాబు, మా రిక్షారాము అడిగాడు నన్ను చూసి. అతను, తన భార్య, మా ఇల్లు కనిపెట్టి చూసుకుంటూ వెనకాల చిన్న పాకలో ఉంటున్నారు. నిజానికి మా ఇల్లు అంటే 100 గజాలలో చిన్న రేకుల షెడ్ దాంట్లో అన్నేళ్లు ఎలా ఉన్నామో ఇప్పుడు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ షెడ్డు కూడా మొత్తం శిథిలమైపోయింది. అమ్మేద్దామని అనుకుంటూ ఉంటే సరైన బేరం రాక చూస్తూ ఉన్నాను. మొన్ననే ఫోనొచ్చింది ఈరోజు మాట్లాడుకుందాం రమ్మణమని. రాము మా ఇంటి తలుపు తెరిచాడు. లోపల అంతా దుమ్ము పట్టేసింది. నాన్న ప్రైవేట్లు చెప్పే చిన్న రూంలోకి వెళ్లాను. అక్కడే నేను చాలా ఏళ్ళు ట్యూషన్స్ చెప్పేవాణ్ణి. ఎదురుగా నాన్న అల్మారా కనిపించింది. చిన్నప్పుడైతే అది ముట్టుకునే సాహసం చేసేవాళ్లం కాదు. తలుపు తెరిచి చూస్తే ఒక అరనిండా పాత డైరీలు పేర్చి ఉన్నాయి. ఒకటి తీసి చూశాను. అది నా చిన్నప్పటిది. రోజువారి ఖర్చు రాసి ఉంది. నవ్వొచ్చింది. ఆయన పెట్టిన ఖర్చు ఏముంది రోజూ రాసుకోవడానికి. మొత్తం తిరగేస్తూ ఉంటే ఒక విషయం తెలిసింది. చాలాసార్లు ఈ నెల జీతం రాలేదు అని రాసి ఉంది. ఇక అక్కడ్నుంచి వచ్చేశాక రాముని ఆ డైరీలు అన్నీ హోటల్ రూమ్కి తెమ్మన్నాను. వాటిని తిరగేస్తూ ఉంటే చాలా విషయాలు అర్థమయ్యాయి. నాన్నది పిసినారితనం కాదు. తక్కువ ఆదాయం వలన తప్పని అతి జాగ్రత్త మాత్రమే. ఈలోగా డైరీల మధ్య నుంచి నాన్న దస్తూరీతో రాసున్న ఒక పేపర్ బయటపడింది. కుతూహలంతో చదవడం మొదలుపెట్టాను. ఇది ఎవరైనా చదువుతారనో చదవాలనో రాయడం లేదు, కేవలం నా తృప్తి కోసమే. నాకు తెలుసు నేను ఘోరంగా విఫలమైన తండ్రిని. పిల్లల చిన్న చిన్న కోరికలు కూడా తీర్చలేకపోయాను. పాపం చిన్నతనం. పైగా మా తోడోళ్ళడి పిల్లల్ని చూసి మా అబ్బాయి ఏమైనా కావాలి అని గొడవ చేస్తే లోపల ఎంతో బాధని దిగమింగుకుని విననట్టు ఉండేవాడిని. చదవడం ఆగిపోయింది. అక్షరాలు నా కన్నీళ్ల వలన అలుక్కుపోయాయి. కొన్ని క్షణాల తరువాత మళ్లీ మొదలుపెట్టాను. పంచడానికి ఏవైనా ఆస్తులు ఉంటే ఇవున్నాయి అవున్నాయి అంటూ పిల్లలకి గర్వంగా చూపించుకోవచ్చు. అదే నాలాగా ఇల్లు గడవడానికే కష్టంగా ఉండి అప్పులున్నాయంటే ఏం చూపించాలి? ఆత్మన్యూనతతో కుంగిపోవడం తప్పితే. అమ్మాయి పెళ్లి, అబ్బాయి చదువు గట్టెక్కించడానికే నేను యాతన పడవలసి వచ్చింది. తను ఏనాడు ఏవీ అడగకపోయినా నా భార్యని కూడా ఎప్పుడూ సుఖపెట్టలేకపోయాను. ఈ జీవితం ఇలాగే గడిచిపోయింది. ఈ ముసలితనంలో నా ముఖ్య కోరిక నేను మా అబ్బాయికి భారం కాకూడదు. మళ్లీ ఆగిపోయాను. గుండె బరువెక్కింది. నిజమే, ఆయన ట్యూషన్ చెబుతూ వెళ్లిపోయాడు. కళ్ళు నీటితో నిండినా మనసు ఆ అక్షరాల వెంట పరిగెడుతోంది. మరొక కోరిక, పెద్ద పెద్ద ఆస్తులు ఎలాగూ ఇవ్వలేకపోయాను. ఎలాగోలా తనఖా సొమ్ము కట్టేసి ఈ చిన్న ఇంటిని నా తదనంతరం ఆ అబ్బాయికి అప్పచెప్పాలి. అంతే, నాన్న అంటే నాకున్న అభిప్రాయం మొత్తం మారిపోయింది. అమ్మ కష్టం కళ్ళకి కనపడింది, నాన్న తన కష్టం కనపడనీయలేదు. నేను అర్థం చేసుకోలేకపోయాను. ఇక తిరుగు ప్రయాణంలో రైల్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటే ఈ మధ్యనే అక్క పంపిన ఒక వాట్సాప్ మెసేజ్ గుర్తొచ్చింది. ప్రకాష్ పనసకర్ల రాసి తనకెళ్ల భరణి చదివిన నాన్న ఎందుకో వెనకబడ్డాడు అనే కవిత ఇప్పుడు వింటూ ఉంటే ఒక్కసారి దుఃఖం పొంగుకొచ్చింది. గబుక్కున టాయిలెట్లోకి వెళ్లి మనస్ఫూర్తిగా ఏడ్చాను. నాన్న చేసింది పొరపాటు అనడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. కానీ ఆ మనస్తత్వాన్ని నేను మార్చుకోవాలి. పిల్లల్ని నొప్పించకూడదని ఆలోచిస్తూ నా సమస్యల్ని వాళ్ల దృష్టికి తీసుకెళ్లలేకపోవడం సరైన పద్ధతి కాదని నాకు తెలిసొచ్చింది. నాకు ఇంక్రిమెంట్ వస్తే గొప్పగా చెప్పాను, ప్రమోషన్ వస్తే నానా హడావిడి చేశాను. మరి ఉద్యోగం పోయిందని చెప్పడానికేమైంది? ఇదేమీ నేను చేసిన నేరం కాదు కదా. ఓకే, ఫారెన్ టూర్ విషయంలో వాళ్ళకి బాధగా ఉండడం సహజమే. కానీ ఇప్పటినుంచి వాళ్లతో ఇలాంటివి అన్నీ షేర్ చేసుకుంటే జీవితం అంటే ఒక అవగాహన వస్తుంది. సమస్యలంటే భయపడకుండా ఎదురీదగల సామర్థ్యం పెరుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆటుపోట్లని ధైర్యంతో ఎదుర్కొని ముందుకెళ్లే మనస్థితి చాలా అవసరం. మరనాడు పొద్దుటే టిఫిన్ తింటూ నా భార్యకి, పిల్లలకి ఉద్యోగ విషయం చెప్పేశాను. పిల్లలిద్దరూ కొంచెం మొహాలు చిన్నబుచ్చుకున్నారు. మనస్విని మాత్రం, అయితే ఫారెన్ టూర్ క్యాన్సిల్ చేయండి, వచ్చే ఏడాది వెళ్ళొచ్చు అంది. నేను నవ్వాను. మీరేమంటారు? పిల్లల్ని అడిగాను. నీ ఇష్టం నాన్న అంది అమ్మాయి. వెంటనే మా అక్కే గుర్తొచ్చింది. మా అబ్బాయి మొహం ముడుచుకుని, నాన్న నీకు ఇంకో ఉద్యోగం ఎలాగూ వస్తుంది. నా ఫ్రెండ్స్కి, మా సార్కి కూడా గొప్పగా చెప్పాను మన ట్రిప్ గురించి. మళ్ళీ ఇంత సరదా ఉంటుందా అంటూ వాడికి ఏడుపు ఒకటే తక్కువ. ఎంతైనా నా ఫోటో కాపీవాడు. నా భార్య ఇంతలో ఏదో అనబోయింది. నేను ఆగమని సైగ చేశాను. ఇందాక మా బావమరిది ఫోన్ చేశాడు. అతని ఫ్రెండ్ కాకినాడలో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోనే ఉన్నాడు. అతని ద్వారా తెలిసిన నిజం ఏమిటంటే మా ఇల్లు బేరమాడిన సత్యబాబు మా ఇంటి రెండు వైపులా ఉన్న స్థలాలు కొనేశాడట. మధ్యలో ఉన్న నా స్థలం కొని తీరాలి ఫ్లాట్స్ కట్టాలంటే. ఆ రేటు మీదే నిలబడి పొమ్మని సలహా ఇచ్చాడు. అందుకే ధైర్యంగా, సరే అయితే ఒక పని చేద్దాం, ఒక్క సింగపూర్ వెళ్ళొచ్చేద్దాం, అది అంత హైఫైగా కాకుండా కొంచెం బడ్జెట్లో ప్లాన్ చేద్దాం అన్నాను. అంతే పిల్లలిద్దరి మొహాలు వెలిగిపోయాయి. ఇంకో విషయం, ఈ ట్రిప్ స్పాన్సర్ చేస్తున్నది మాత్రం మీ తాత అన్నాను. అవునా అన్నట్టు చూశారు పిల్లలిద్దరూ. తాత గురించి మొదటిసారి వాళ్లకి గొప్పగా చెప్పాను. నా భార్య కూడా కొంచెం ఆశ్చర్యంగానే చూస్తోంది. చివరికి అలవాటుగానే అన్నీ చక్కబడ్డాక ఈసారి ఇంకా మంచి టూర్ ప్లాన్ చేద్దాం అన్నాను నేను. అదిగో మళ్లీ ప్రామిస్ చేసేశారు, వాళ్లు దాన్నే పట్టుకుంటారు గయ్యమంది మనస్విని. అదే నాన్నగా నా వీక్నెస్ అంటూ నవ్వాను. పిల్లల ఆనందం కంటే ఏ తండ్రికైనా కావాల్సింది వేరే ఏముంటుంది? అంతే, ఇంకా సెలవు.